మత్తయి సువార్త 5:6 మత్తయి సువార్త 6:19 19-21 వచనాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 6:19-21 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలిద్దరు. పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను తినివేయుదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. 21 వచనంలో నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమును అక్కడనే ఉండును. ప్రభు కొండ మీద ప్రసంగంగా ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల కొరకు మనం మాట్లాడతాం. అయితే ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు చాలా స్పష్టంగా అనేక విషయాలను సరిదిద్దుతూ ఉన్నారు. ఆయన ఏమాత్రం అనుమానం లేకుండా, డోకా లేకుండానే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడతారు. అందులో మనం వివాహ వ్యవస్థ కొరకు చూసిన విడాకుల కొరకు కూడా ఆయన 5:32 వచనంలో ఏమాత్రం అనుమానం లేకుండా, సందేహం లేకుండా బల్లగుద్దినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. నేను మీతో చెప్పినదేమనగా అన్న మాటలు ప్రభు రిపీటెడ్ గా పలుకుతున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అప్పుడు దాకా నర సమాజం దేన్ని సత్యముగా భావించి, ఏది లోక నీతిగా భావించి వెళ్ళిపోతా ఉందో, మానవుణ్ణి ఆయన సరిదిద్దడానికి, క్రమపరచడానికి ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత, ఆయన 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుని నిర్ణయ కాలం ముందు యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొంది ఆయన సమాజంలో ప్రత్యక్షం అవుతూ ప్రభు పలుకుతా ఉన్న మొదటి మాటలుగా ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తాం. అందులో ప్రభు వివాహ వ్యవస్థ కోసం మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఉపవాసం కోసం మాట్లాడుతూ ఉన్నారు, ధర్మం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని విషయాలను ఆయన కూలంకషంగా మాట్లాడుతున్నట్టుగా ఈ అధ్యాయంలో చూస్తాం. అందుకే ఈ 5, 6, 7 అధ్యాయాలు ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ అంటారు. దేవుణ్ణి రాజ్య నియామవలి, దేవుని రాజ్య నియమాలను మనం ఇక్కడ చూస్తాం. మానవులు దేనికోసం పరిగెడుతున్నారు, దేని కొరకు వారు జీవిస్తున్నారు, దేని కొరకు వారు తాకులాడుతున్నారు అని మనం బ్రాడ్ మైండ్ తోను, లేకపోతే ఒక మాటలో చెప్పండి అంటే అన్ని పనులు వెనకాల కీలకంగా మనకు అనిపించేది ధనార్జనే. డబ్బు సంపాదించడం కొరకే నరుడు పరిగెడతా ఉన్నాడు, డబ్బును కూర్చుకోవడానికే నరుడు పరిగెడతా ఉన్నాడు, ప్రయాస అంతా దాని కొరకే, పనులు దాని కొరకే, ఉద్యోగాలు దాని కొరకే, వ్యాపారాలు దాని కొరకే, ఈ మోసాలు, ఈ హత్యలు అన్ని దాని కొరకే, ధన సంపాదన కొరకు. దాన్నే మనం చూస్తా ఉన్నాం. అలాంటి మానవుణ్ణి ఆయన సరైన గాల్లో పెట్టడం కొరకు ఆయన మాట్లాడుతున్న ఒక మాట 19, 20, 21 వచనాల నుంచి ఒక మనం 3 మాటలను అర్థం చేసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అన్నాడు. బైబిల్లో మనకి ఏ మాటలైతే నచ్చుతాయో, ఏ మాటలైతే ఆశీర్వాదాలు కనబడతాయో, ఏ మాటలు మనం చేస్తున్న దాన్ని తప్పు అని ఖండించవో, ఆ మాటలను మనం స్వీకరించగలం. కానీ ఏ మాటలు కరాఖండిగా ఉన్నాయో, ఏ మాటలు ఖండితంగా ఆయన మాట్లాడుతున్నాడో, ఏది ప్రాక్టికల్ లైఫ్ కు దూరంగా కనబడుతుందో, ఆ మాటలను స్వీకరించడం కష్టం మనకి. అందుకే బైబిల్లో సెలెక్టెడ్ పోర్షన్స్ నే మనం తీసుకుంటాం, మనకి ఇబ్బంది కలిగించిన మాటలు మాత్రమే తీసుకుంటాం. ఏదైనా మాట ఇబ్బంది కలిగించేది ఉంటే దాన్ని స్కిప్ అవుతాం, చూసి చూడనట్టుగా దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ప్రభు మనందరిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్పాడు, ఎందుకు ప్రభు ఇలా అంటున్నాడు? ఈ మాట ఎంత కఠినంగా ఉందంటే, ఈ మాట ఎంత కఠినంగా ఉందంటే, ఉదయకాల కాన్ఫరెన్స్ లోకి వచ్చిన మనమే కాదు, అందరి పరిస్థితి, అందరి పోకడలో ధన సంపాదన కొరకే పిఆర్సీ వస్తే చాలా సంతోషం, 1వ తేదీ జీతం పడితే చాలా ఆనందం, రేట్లు పెరిగితే, ఒకప్పుడు కొన్న సైట్ రేట్లు పెరిగి రియల్ ఎస్టేట్ లో ఆదాయాలు వస్తే మనకి ఎంత తృప్తిగా ఉంటుందో, గుండె ఎంత నిబ్రంగా ఉంటుందో, డబ్బు జేబులో ఉన్నంతసేపు హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుందో, పరసు ఖాళీ అయిపోతే ఎంత దిగులు పడిపోతుందో మానవ హృదయం. అలాంటి మన కొరకు ఆయన మాట్లాడుతున్న సూటైన మాట, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. అంటే ఒక మాట ఇలా ఉంటుంది, సేవింగ్ చేయడం తప్ప పొదుపు చేసుకోవడం తప్ప, కష్టపడి పనిచేయడం తప్ప, ఒకవేళ డబ్బు సంపాదించొద్దు అని అంటే మానవుడు సోమరిభూత అయిపోతాడు కదా, కష్టపడి పనిచేయడు కదా, ఎవరొకరి మీద ఆధారపడి నేర్చుకుంటాడు కదా, ఏ పని పాట లేకుండా సోమరిభూతలు తిరుగుతాడు కాబట్టి పని చేయటం పురుష లక్షణం అని మన పెద్దలు నేర్పించారు కదా అని మనం అనొచ్చు. ప్రభు దాచుకోవద్దు, సేవింగ్స్ కి ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, కానీ ఎక్కడ కూర్చుకోకూడదో ఎక్కడ కూర్చుకోవాలో ప్రభు చెప్తా ఉన్నాడు, దేన్ని కూర్చుకోకూడదో దేన్ని కూర్చుకోవాలో ప్రభు చెప్తా ఉన్నారు. అందుకే 20వ వచనం వెలుగులో 19వ వచనాన్ని చూడాలి. 20వ వచనంలో ప్రభు ఏమంటున్నారు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నాడు. సోమరిభూతుల్లో ఉండమని ప్రభు చెప్పటం లేదు, ఎవరొకరి మీద ఆధారపడి బ్రతకమని ప్రభు చెప్పటం లేదు, ఏ పని చెయ్యొద్దని ప్రభు చెప్పటం లేదు, కానీ ఆయన అంటాడు, ఒక స్థలంలో నువ్వు ఫోకస్ పెట్టద్దు, మరొక స్థలంలో నువ్వు ఫోకస్ చేయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి ప్రాకులాడుతున్నావు, పక్క వాళ్ళని చూసి వాళ్ళకుంది, పక్క వాళ్ళని చూసి వాళ్ళకి అభివృద్ధి చెందేస్తున్నారు, నాకేమి లేదు, నేనేమి చేయలేకపోతున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గత నెలలో విజయవాడ సిటీలో సిపిఐ గారు, జాయింట్ సిపిఐ గారు ప్రత్యేకంగా ఆలోచన చేసి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఎస్ఐ నుంచి పై ర్యాంక్ అధికారులందరికీ. దేని కొరకు ఏర్పాటు చేశారంటే, పోలీస్ సిబ్బందికి సేవింగ్స్ నేర్పించాలని. విచిత్రంగా ఉంటుంది, పోలీసులు ఏంటి ఇలాంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అంటే, మంచి ఉద్దేశమే. ఆయనకి ఎవరో ఫ్రెండ్ ఉన్నారట, ఆయన సిఆర్పిఎఫ్ డైరెక్టర్ గా చేశారు, గతంలో సిపి గారు ఆయన కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా కిందన్న సిబ్బంది వాళ్ళు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఖర్చులు ఏముండవు, భోజనాలు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, అకామిడేషన్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, భార్య పిల్లల దూరంగా ఉంటారు, లేని కొన్ని ఖర్చులే ఉండవు, డబ్బులు ఉంటే పాడు చేసేస్తారని చెప్పి నేనే బలవంతంగా సేవింగ్స్ చేస్తా ఉన్న తిట్టుకునేవారు. కానీ ఈరోజు నన్ను దేవుడిగా కొలుస్తున్నారు, కారణం ఆ సేవింగ్స్ వల్ల కోట్ల రూపాయలు వాళ్ళు ఆదాయంగా వాళ్ళు మిగిల్చుకోగలిగారు అన్న మాట ఆయన చెప్పినప్పుడు, నేను కూడా మా సిబ్బందితో చేయించాలని చెప్పి సిపి సార్ తలంపు వచ్చిందట. సార్ మంచి ఉద్దేశంతో బ్యాంకర్స్ కట్ట పిలిపించి మిగతా వాళ్ళని పిలిపించి వాళ్ళు మీటింగ్స్ పెట్టించారు, అందులో ఆయన కూర్చున్నారు, ఆఫీసులు అందరు కూర్చున్నారు, బలవంతంగా సిటీలో ఉన్న ఆఫీసులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కానీ ఆ మీటింగ్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సహజంగా పోలీసులు మీటింగ్ పెడితే నిద్రపోతారు, కానీ ఆ మీటింగ్ లో ఎవరు నిద్రపోవట్లా, చాలా ఆసక్తిగా వింటున్నారు. కారణం ఏంటంటే, టాపిక్ అంతా డబ్బు కోసం, టాపిక్ అంతా రూపాయిని 10 రూపాయలు చేయడం ఎలా, అందులో క్లియర్ కట్ గా మాట్లాడుతున్న మాట, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఎలా వస్తాయి, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు ఎలా వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ పడి ఇన్కమ్ ట్యాక్స్ లో డబ్బులు కట్ అయిపోకుండా ఉండాలంటే ఎక్కడెక్కడ డబ్బులను మనం ఆదాయం చేయడం అలవాటు చేసుకోవాలి, ఎక్కడ ఏ ఏరియాలో తక్కువ డబ్బులకు పెడితే ఎక్కువ ఆదాయం మిగులుతుంది అన్నది మెయిన్ టాపిక్. అది అందరికీ అవసరమైంది, అందరూ డబ్బుల కోసమే ఆశపడతా ఉన్నారు కాబట్టి ఎవరు నిద్రపోకుండా జాగ్రత్తగా వింటున్నారు. పైగా 2004 తర్వాత వాళ్ళకి పెన్షన్ లేదు, 2004 ముందు వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఉంది కాబట్టి పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ లేకపోయినా రేపు వృద్ధాప్యాన్ని పెద్ద వయసును ఎలా ఆనందంగా గడపాలి అన్నదాని కొరకు అక్కడ ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ అది. వాళ్ళు చెప్తా ఉన్నారు షేర్ మార్కెట్ లో పెడితే ఎలా ఉంటుంది, ఒకప్పుడు తక్కువ షేర్ కొంటే అది ఎలాగా పిల్లలు పెడతా ఉంటది, చాలా చక్కగా చెప్తున్నారు, చాలా తక్కువ చెప్తున్నారు. తక్కువ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనాలట, రేట్లు పెరిగినప్పుడు అమ్ముకోవాలట, మంచి ఆదాయాలు వస్తాయి. ల్యాండ్ మీద ల్యాండ్ మీద పెడితే అంటే జనం పెరుగుతున్నారు కానీ ల్యాండ్ పెరగట్లేదు కాబట్టి ల్యాండ్ మీద సేవ్ చేయడం చాలా మంచిది, రేపు తప్పకుండా ఆదాయాలు పెరుగుతాయి. కానీ లోన్ తీసుకొని కార్లు కొనటం, లోన్ తీసుకొని ఫ్రిడ్జ్లు కొనడం ఇట్లాంటివి చేస్తే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమవుతాయంటే సంవత్సరానికి సంవత్సరానికి ఆదాయం తగ్గిపోద్ది, ఈఎంఐ కట్టుకుంటా ఉంటాం కానీ అది వర్త్లెస్ ప్రాపర్టీగా మారిపోద్ది కాబట్టి అది మంచి ఆదాయాలు కాదు అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంటే అందరు వింటా ఉన్నారు. అందరికి అవసరమే కదా, అందరికి అవసరమే కదా. అయితే ప్రభు కూడా సేవింగ్స్ కోసమే మాట్లాడుతున్నారు, మరి ఎంత ఆసక్తిగా వింటారో తెలియదు కానీ కష్టంగా చెప్తున్నాడు ప్రభు. ఆయన చెప్పే మాట కొంచెం మానవ జ్ఞానాన్ని మించిన జ్ఞానం కాబట్టి మనందరి బాగును కోరుకుని మన మేలును కోరుకుని ప్రభు మన ట్రాక్ లో పెట్టడానికి మాటలు చెప్తున్నారు కాబట్టి టుడే టాపిక్ ఆల్సో ఆన్ సేవింగ్స్, హౌ టు సేవ్, వేర్ టు సేవ్, హౌ మచ్ టు సేవ్ అన్నది మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు కూర్చుకోవద్దు, దాచుకోవద్దు, ఆదాయం చెయ్యొద్దు అని ప్రభు చెప్పట్లేదు, కానీ ఎక్కడ కూర్చుకోకూడదో, ఎక్కడ దాచుకోకూడదో, ఎక్కడ కూర్చుకోవడం మంచి ప్లేసో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఆయన చెప్తున్న మాట, అందులో మన ప్రభు చెప్తున్న మాట మనం వింటే ఆయన మొదటి మాట 19వ వచనంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు అన్నాడు. ఎందుకు ఆయన భూమి మీద కూర్చుకోవద్దు అంటున్నాడు, ఎందుకు ఆయన భూమి మీద కూర్చుకోవద్దు అంటున్నాడు? మనకి బ్యాంకులో దాచుకోవడం అలవాటు అయింది, మనకి బంగారం కొనుక్కొని రేపు అవసరమైనప్పుడు తాకట పెట్టుకోవడము, అవసరమైనప్పుడు అమ్ముకోవడము అలవాటు అయింది, మనకి ల్యాండ్స్ కొనుక్కొని రేపు ల్యాండ్ రేటు పెరగగానే అమ్ముకోవడం అలవాటు అయింది, మనం షేర్ మార్కెట్ లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, రియల్ ఎస్టేట్ లో పెట్టడానికి ఇష్టపడుతున్నాం, మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా భూమి మీద ఉన్నాయి, ప్రభు మాత్రం భూమి మీద కూర్చుకోవద్దు అని అంటున్నాడు. ఈ మాట అర్థం కావడానికి ఇదే సందర్భాన్ని లోకాభక్తుడు రాస్తా ఉన్నాడు. లోకాభక్తుడు ఏమి రాస్తున్నాడు చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 12:16-21 వెళ్దాం. లూకా సువార్త 12:16-21 వెళ్దాం. అక్కడ ఆయన ఒక ఉపమానం చెప్తా ఉన్నారు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచన చేసుకుని నేను ఇలాగ చేతును, నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. ఆయన చాలా జ్ఞానవంతుడిగా కనబడుతున్నాడు, రూపాయి కూడబెట్టాడు, ఈరోజు ధనవంతుడయ్యాడు. ఆ రూపాయిని తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు, ఈరోజు అతను భూస్వామి అయ్యాడు, ఆస్తికర్త అయ్యాడు, స్థితిమంతుడయ్యాడు, అన్ని విషయాల్లో జ్ఞానవంతుడిగా కనబడుతున్నాడు. ఆయనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసు. ఆయనకి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లాంటి లాభాలు కురిపిస్తుందో తెలుసు, అందుకోసం ఆయన భూమి మీద ఇన్వెస్ట్ చేశాడు, ఆయన వ్యవసాయం మీద ఇన్వెస్ట్ చేశాడు, మొత్తానికి గొప్ప ధనవంతుడిగా పిలువబడుతున్నాడు. ఎంత ఉంది, ఇంత దాచిపెట్టాడు, సరిపోయిందిలే అని అనుకోకుండా ఇంకా ఎట్లా సంపాదించాలి అన్న ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు. ఏ సమయంలో ఏ ఎరువులు వేయాలి, ఏ సీజన్లో నీళ్లు పెట్టాలి, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, మార్కెట్లో ఏ పంటకు రేట్ వస్తుందో, ఇవన్నీ చాలా కాల్కులేటెడ్గా ఉన్నాడు. బాగా పండింది పంట ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని ఫుల్ అయ్యాయి, అయినా సరే ఒక రూపాయి కూడా పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాడు, ఇట్లాంటి ఆలోచన చేశాడు. నేను ఇలాగూ చేతును నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణమా నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నువ్వేం చేయాలంటే బ్రతికినంత కాలం సుఖించు, తిను, త్రాగు, సంతోషించుమని చెప్పుకుందిననుకునను. 20వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు, గ్రంథకర్తేమో ధనవంతుడు అన్నాడు, మనమేమో జ్ఞానవంతుడు అంటాం, మనమేమో ఆయన స్థితిమంతుడు అని పిలుస్తాం, తెలివైన వాడు అని పిలుస్తాం, దేవుడేమో అరే ఫూల్ అన్నాడు. దేవుడు అని పట్టుకొని అరే ఫూల్ అన్నాడు. ఎందుకు ఆయన మాట అన్నాడంటే, నువ్వెక్కడ కూర్చుకుంటున్నావు, నువ్వెక్కడ దాచుకుంటున్నావు, నువ్వు దేని కొరకు కూర్చుకుంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి కానీ కీ పాయింట్ మిస్ అయ్యావు. రూపాయి రూపాయి ఎలా దాచిపెట్టుకోవాలో నీకు అర్థమవుతుంది, ఈ రోజు రూపాయి రేపు 10 రూపాయలుగా మారాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నీకు అర్థమైంది. ఇప్పుడు దాకా కూర్చుకుంటూ కూర్చుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించావు, కానీ నువ్వు మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఏది టెంపరరీయో అక్కడ సేవింగ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఏది పర్మనెంటో అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. అది ఆయన అనేది. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. తర్వాత మాట చూడండి, ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రివాడు అన్నాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రివాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిందేమో పరలోక రాజ్యం కొరకు బోధించడానికి, యేసుక్రీస్తు ప్రభు అనేక బంధకాలు తెంచడానికి భూమి మీదకి వచ్చాడు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ మహానుభావుడు ఆ రోజు ఆ ఊరుకు వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. వచ్చి అంటాడు, ప్రభువా మా ఇంట్లో ఆస్తి తగాదా ఉంది, మా పంచాయతీ నువ్వు తీర్చాలి అన్నాడు. ప్రభుకి సర్రమని వచ్చింది కోపం. అందుకే నేను అంటున్న మాట కదా, మీరు చదవండి 13వ వచనంలో ఆ మాట చెప్పడం వెనకాల కారణం అదే. ఆయన ఏమో ప్రభువా నేను రక్షించబడాలి అంటే సంతోషపడతాడు, ప్రభువా నా పాపాలు పోవాలంటే సంతోషపడతాడు, ప్రభువా నాకు స్వస్థత కావాలంటే సంతోషపడతాడు. కానీ ప్రభువుకు నచ్చిన మాట ఏంటంటే, నేను డబ్బు సంపాదించాలి, నేను ఆస్తికర్తన అయిపోవాలి, నాకు ఆశీర్వాదాలు కావాలన్న మాట మాత్రం ప్రభువుకు చాలా కోపం తెస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, నీకు డబ్బులు కావాలా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కట్ల కట్లు ఇచ్చేస్తాడు. అప్పులు ఉన్నాయా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చాలా డబ్బులు నీ అప్పంతా తీర్చేస్తాడు. నీ పిల్లలకు ఉద్యోగాలు లేవా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చాలా జాబ్స్ ఉన్నాయి. ఏమైపోయిందంటే, బైబిల్లో ఉన్నది బోధించడానికి బదులు మనుషులకు ఏదైతే నచ్చుతుందో అది బోధించడం నాడి ఎరిగిన వారు చేస్తున్న పని. కానీ 13వ వచనం చూడండి, 12వ అధ్యాయం 13వ వచనంలో, ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టువని నా సహోదరుతో చెప్పుమని ఆయన అడగగా, ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వాళ్ళగైనా నన్నెవడు నియమించిన అతనితో చెప్పాను, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభతో విషయంలో జాగ్రత్త పడండి, డబ్బు పిచ్చి విషయంలో జాగ్రత్త పడండి, అది ఎంత భయంకరమైందో అర్థం కావాలి. ఆయన అంటాడు, ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదనను. మనం ఒక వ్యక్తిని చూసి ఇతను సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పాలంటే దేన్ని కొలమానంగా తీసుకుంటాం, దేన్ని కొలమానంగా తీసుకుంటాం? వాడు బాగా సంపాదిస్తే, పెద్ద డూప్లెక్స్ హౌస్ కడితే, మంచి బెంజికారు తీసుకుంటే, చేతులకు కడియాలు పెట్టుకొని మెల్లో బంగారు గొలుసు వేసుకొని తిరుగుతూ ఉంటే, చేతులు 20,000 రూపాయలు ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే అదొక స్టేటస్, సోషల్ స్టేటస్. జ్ఞానవంతుడు, ధనవంతుడు, ప్రభు అంటాడు ఒకని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. నీ డబ్బు నీకు జీవాన్ని ఇవ్వలేదు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి, నీ ఆత్మను సంపాదించుకోవడానికి నీ డబ్బుకు సంబంధం లేదు. నీ డబ్బు నీకు పరలోకాన్ని రక్షణ ఇవ్వలేదు అని ప్రభు మాట్లాడుతూ ఈ ఉపమానం చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రివాడు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూసిన ఆ లేఖన భాగంలో 19:21 భూమి మీద కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకుంది అన్నాడు. ఈ లూకా సువార్త 12:21 మనుషుల కోసం, లేకపోతే తన కొరకు కూర్చుకోవద్దు, మీ కొరకు మీరు కూర్చుకోవద్దు, దేవుని ఎడల ధనవంతులుగా ఉండండి అంటున్నాడు. దేవుని ఎడల ధనవంతులుగా ఉండండి అన్నాడు. మొదటి మాట మనం చూస్తున్న దాంట్లో ఎక్కడ కూర్చుకోవాలో, ఎక్కడ కూర్చుకోకూడదో చెప్తున్నాడు. రెండవది ఆయన రీజన్ కూడా చెప్తున్నాడు, ఎందుకు భూమి మీద కూర్చుకోకూడదు, ఎందుకు పరలోకంలో కూర్చుకోవాలి, ఎందుకు భూమి మీద కూర్చుకోకూడదు. మత్తయి సువార్త 6:19 ఆయన ఎందుకు అన్న దాని కోసం కూడా సమాధానం చెప్తున్నాడు. 19వ వచనం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇచ్చట చిమ్ముటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగెదరు అన్నాడు ఆయన. భూమి మీద ఎందుకు కూర్చుకోకూడదంటే కారణాలు చెప్పాడు. ధనము అనేసరికి నోట్లే కాదు, నోట్ల కన్నా చాలా రూపాయలుగా మనం మారుస్తాం కదా, బంగారంగా మారుస్తాం, వెండిగా మారుస్తాం, ల్యాండ్గా మారుస్తాం, బట్టలుగా మారుస్తాం, కార్లుగా మారుస్తాం, టీవీలుగా, ఫ్రిడ్జ్లుగా మారుస్తాం. ఒక్కసారి కళ్ళు తెరిసి చుట్టూ మన ఇంట్లో చూస్తే వాల్యుబుల్ సోఫా సెట్ దానికి వాల్యూ ఉంటే ఇంట్లో ఉండాలి. అన్ని కూడా ఏదైతే లేటెస్ట్ వర్షన్స్ వచ్చాయో ఆ లేటెస్ట్ వర్షన్స్ మన ఇంట్లో ఉండాలి. ఇంట్లోకి ఎవరైనా వచ్చి కూర్చుంటే ఆ ఇల్లుని చూసిన తర్వాత మన స్టేటస్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవాలని ఇంట్లోకి అన్ని కూర్చిపెడుతున్నాం. కానీ అని అంటాడు, నువ్వు కూర్చుపెట్టిన వాటిని చిమ్మటయు తుప్పు తినివేస్తాయి, తుప్పు చిమ్మట తినివేస్తాయి, బట్టలు చీకుపోతాయి, మర్చిపోవద్దు అన్నాడు ఆయన. భోజన పదార్థాలు, ఆహార పదార్థాలు పాడైపోతాయి, మర్చిపోవద్దు. ఈరోజు ఆర్కియాలజీ మనకి ఏం చెప్తుందంటే ఒకనాడు గొప్ప అద్భుతం ఈరోజు శిథిలం. ఈరోజు ఎందుకు పనికిరాని శిథిలంగా భూగర్భంలోకి వెళ్ళిపోతే తవ్వి తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజు కట్టిన వాడికి తెలియదు ఈ రోజు ఇది రాయిలాగా మారిపోతే శిథిలం అయిపోద్దని. అది ఉండిపోద్ది, నేను ఉండిపోతాను, స్థిరంగా ఉండిపోతాను, నా పేరు ఉండిపోద్ది అని చెప్పేసి ఆ రాజు, ఆ చక్రవర్తి దానికోసం ఎంత ప్రయాసపడ్డాడో. ఈరోజు ఆ రాజు లేడు, ఆయన కట్టించిన కట్టడం లేదు. రాజులు పోయారు, వారు కట్టించిన కోటలు కూడా పోయాయి. ఎందుకు పోయాయంటే భూమి మీద ఇవన్నీ శిథిలమైపోయాయి. మానవుడు చిరకాలము ఉండడానికి భూలోకము నివాస యోగ్యమైనది కాదు. ఇక్కడ ఉండిపోదామని నువ్వు ఆశపడతా ఉన్నావు, నీ దృక్పథం మారకపోతే ఆయన వెర్రివాడా అని పిలుస్తున్నాడు. దేవుడు ఏది శాశ్వతమైందో, ఏది తెలివైన ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ దాచిపెట్టాలో, ఎక్కడ కూర్చుకోవాలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఈ మాటలు అర్థం చేసుకొని మన దృక్పథాన్ని మార్చుకోగలిగితే మనం జ్ఞానవంతుడిగా కనబడతాం. వస్తువులు మనం కొన్న వస్తువులు కూడా అవన్నీ, అంటే 2 సంవత్సరాలు అయిందా వాషింగ్ మెషిన్ అయిపోద్ది, 2 సంవత్సరాలు అయిందా ఏసీ అయిపోయింది, 50,000 పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ పాడైపోయాయి, అన్ని పాడైపోయాయి, ఏది నిలిచేది కాదు. అన్నిటికి తుప్పట్టుపోతుంటది, రష్ట తినేస్తా ఉంటది, పాడైపోతుంటాయి, మార్చాల్సిందే, మార్చాల్సింది. ఏం చెప్తున్నాయంటే భూమి మీద ఏది కూడా నీకు లైఫ్ ఇవ్వలేవు. వాడు అంటాడు 20 సంవత్సరాలు దాని గ్యారంటీ, 10 సంవత్సరాలు దాని గ్యారంటీ. అంత ఉట్టి మాటలే. రేపు ప్రాబ్లం వచ్చి ఫోన్ చేస్తే ఎన్ని సార్లు చెప్తాడో అంతే, 2 సంవత్సరాలు అయిపోయింది పాడైపోద్ది. ఆ సత్యం మనకు అర్థమయ్యి దానికోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు అన్న మాట చెప్తా ఉన్నాడు. మరి బంగారం రస్ట్ ఫ్రీ కదా, వెండి రస్ట్ ఫ్రీ కదా, అని తుప్పట్టదు కదా అంటే దొంగలు ఉన్నారు, మర్చిపోవద్దు, దొంగలు ఉన్నారు, మన తర్వాత ఉన్న వాళ్ళు ఉంటారు. నిన్న అన్ని న్యూస్ ఛానల్స్ లోని ఒక వార్త మనందరికి తెలిసిందే, మనందరికి తెలిసిన వార్తే మనం విన్నాం. కేప్ కాఫీ డే ఫౌండర్, కేప్ కాఫీ డే ఫౌండర్ ఆయన విడి సిద్ధార్థ కోసం మనం విన్నాం, ఆ నదిలోకి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు, నేత్రవతి రివర్ లోకి ఆయన దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హోటలకు అధిపతి, 30,000 మంది ఉద్యోగస్తులకి ఆయన ఉద్యోగం ఇస్తున్నాడు, దానికి ఫౌండర్ గా ఉన్నాడు. ఎవరికి తెలియని సత్యం ఏంటంటే ఆయన తాపత్రయం 37 సంవత్సరాల ఆయన బిజినెస్ ఫీల్డ్ లో ఆయన తాపత్రయం, సంపాదించాలి, నిలదొక్కుకోవాలి, నా పేరు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అన్న ప్రయత్నం. చివరికి నేను ఫెయిల్ అయిపోయాను, నా ప్రయత్నాలు వృధా ప్రయాసే, నేను వ్యర్థంగానే ప్రయాసపడ్డాను అని ఏమి చేయలేక తన ప్రాణాన్ని తీసుకునే దౌర్భాగ్య స్థితి. 44,500 కోట్ల అప్పుతోటి నేను ఫెయిల్ అయ్యాను, దీని అందరికి నేనే కారణం, నేను బ్రతకలేను, నా ప్రెజర్ నేను తట్టుకోలేని చెప్పి సూసైడ్ చేసుకున్న మాట మనకు తెలుసు. ఎన్నో విషయాలు చూస్తున్నాం. మైకల్ జాక్సన్ కోట్లకు అధిపతి, కోటి ఉండిపోయి ఆయన లేడు, కోటి ఉండిపోయే భూమి మీద అనుభవించడానికి ఆయన లేడు. మర్చిపోవద్దు మనకున్నవన్నీ వెళ్ళిపోయాయే, ఒకవేళ అవి ఉండిపోయినా సరే నువ్వు కూడా భూలోకం నుంచి వెళ్ళిపోవలసిన వాడివే. ఈ పాసింగ్ వేలో మన మార్గం మధ్యలో దేనైనా ఒక దాన్ని కొనుక్కుంటే దాని మార్గంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలనే సత్యాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఏది జ్ఞానయుక్తమైన ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ దాచిపెట్టుకోవాలి అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న. సామెతల గ్రంథము 23:3-4 చూద్దాం. సామెతల గ్రంథము 23:3-4 ఆయన ఎలా అంటున్నాడు, నాలుగో వచనంలో ఇలా అన్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అతి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఆలోచన వద్దనేసాడు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అతి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏది శాశ్వతం అని అనుకున్నా అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దానికోసమైనా ఇంత ప్రయాస, దానికోసమైనా చందా కొచ్చర్ కోసం మొన్న బిజినెస్ మ్యాగజైన్ రాస్తా ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంకులకి మేనేజర్, ఒకనాడు ప్రభావవంతమైన మహిళ, తిరుగులేని మహిళ, చివరికి ఆమె అంటుంది, నేను సాధించింది ఏంటంటే నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, నేను సాధించింది ఏంటంటే చట్టం ముందు దోషిగా నిలబడటం, నేను ఈ పొజిషన్ కాపాడుకోవాలని చెప్పి తాపత్రయపడ్డాను, సర్వాన్ని కోల్పోయాను, నా ఆరోగ్యాన్ని కోల్పోయాను, కుటుంబ జీవితాన్ని కోల్పోయాను, ఏమి సంపాదించానంటే ఏమి సంపాదించలేదు, చట్టం ముందు దోషిగా నిలబడ్డానంతే. దేనికోసం ప్రయాస? బిల్ గేట్స్ ఏమంటున్నాడు, బిల్గేట్స్ మాటలు ఎంత ఎంత ఆ ఆలోచన కలిగిస్తాయో, ఎంతుంది నాకు తృప్తి లేదు, ఎంతుంది నా హృదయంలో నెమ్మది లేదు, అన్నిటికంటే విలువైంది ఏదో దానికోసం నేను పరిగెట్టలేదు, విలువ లేని డబ్బు కోసం పరిగెట్టాను, ఈ డబ్బు నాకేమీ సంతోషం ఇవ్వలేకపోతుంది, నా ప్రయాసం అంతా వృధా ప్రయాసే అంటున్నాడు. ప్రిలరా, అర్థం చేసుకుందాం దేవుడు చెప్తున్న మాటలు ఎంత సత్యమో. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, ఐశ్వర్యం కొరకు ప్రాకులాడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 5:10-12 చూడాలి. ప్రసంగి గ్రంథము 5:10-12 ఆయన ఎలాగన్నాడు, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆశ ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అవుదురు, కనులారచుచ్చుటకే గాక ఆస్తిపరులకి తన ఆస్తి వలన ప్రయోజనమేమి, ఏంటి ఉపయోగము అన్నాడు. అయితే నీ వెనకాలన్న వాళ్ళు తినేస్తారు, అయితే నీ వెనకాలన్న వాళ్ళు తినేస్తారు, నువ్వు తినడానికైతే నీకు అవకాశం ఉండదు, దానివల్ల తృప్తి ఉండదు, దానివల్ల మేలు ఉండదు, ఏ మేలు జరగదు అని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం వింటా ఉన్నాం. జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తా ఉన్నాడు, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనం వల్ల మేలేమీ లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగ గ్రంథం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దేవుడు తీర్పులో, మా నాయన నువ్వేం చేసావు, నీకు 60 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాను, ఇంత కాలంలో నువ్వేం సాధించావంటే ప్రభువా 10 కోట్లు సంపాదించానంటే నీ 10 కోట్లు అని తీర్పులోకి పనికిరావు. హృదయప్రయాశ దేవుని ఎడల ధనవంతుడి కాక తన కొరకు సమకూర్చుకునేవాడు వెర్రివాడు అన్నాడు ఆయన. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. జైల్లో జడ్జిని కొనొచ్చాము, కోర్టులో జడ్జికి డబ్బులు ఇచ్చి తీర్పు మార్పించేచ్చాము, అడ్వకేట్ను కొనొచ్చాము, పోలీస్ స్టేషన్లో ఆఫీసర్ను కొనొచ్చాము, చట్టాన్ని కొనొచ్చాము, డబ్బున్నవాడికి అందరు చుట్టాలంట. దేవుడు మాత్రం కాదు, దేవుడికి అది అప్లై కాదు. దేవుడు దేని వల్ల మార్చబడలేడు, ఆయన్ని నీ డబ్బు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. నీతి మరణము నుండి రక్షించును. నువ్వు రక్షించబడాలంటే నువ్వు చేసిన నీతి కార్యాలే, దైవికమైన కార్యాలే, దేవుని కొరకు నువ్వు పెట్టిన ఖర్చే, దేవుడి కొరకు నువ్వు తీసుకున్న తేనె, అదొక్కటే నీతో పాటు వచ్చేది. నీతి, వారి నీతి క్రియలు వారితో కూడా పరలోకానికి వెళ్తా ఉన్నాయి. తీర్పులోకి వారు చేసిన నీతి క్రియలు మాత్రమే వెళ్తా ఉన్నాయి తప్ప వారి మిగతా వారి కోసం చేసుకునే ఏవి కూడా వారికి ఉపయోగకరంగా లేవు. అదే 11వ అధ్యాయం 28వ వచనంలో, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందుదురు అన్నాడు. ధనమును నమ్ముకుంటున్నావా, ధనమును నమ్ముకుంటున్నావా? నాకు తెలియదు ఎంతమంది మనసులో ఈ మాటలు నొచ్చుకుంటున్నారో. నా మాటలు అయితే నొచ్చుకున్న ఉపయోగమే, దేవుని మాటలు విని కూడా నొచ్చుకుంటే రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు అరే ఫూల్ అంటాడు. ఆయన ముందు ఆ మాట వినటం ఎంత భయంకరమో, ఆ మాట వినడానికి ముందు సరిదిద్దుకోవడానికే ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నారు. లోకానికి క్రైస్తవునికి తేడా లేదు. లోకం డబ్బు సంపాదించుకోవడానికి పరిగెడుతుంది, క్రైస్తవుడు డబ్బు సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాడు. లోకంలో ఉన్నవారు ఉద్యోగాలు ఎందుకు సంపాదిస్తున్నారంటే ఫర్ ద సేక్ ఆఫ్ శాలరీ. క్రైస్తవులు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారంటే ఫర్ ద సేక్ ఆఫ్ శాలరీ. ఎంత తేడా లేదు, వాళ్ళకే డబ్బే కావాలి, మనకే డబ్బే కావాలి. వాళ్ళకి 10 రూపాయలు, రూపాయి 10 రూపాయలుగా మారిపోవాలి. ఇన్వెస్ట్మెంట్లు, సంపాదనలు, ఆదాయాలు కూడబెట్టుకోవడం. మనం అంతే, ఇన్వెస్ట్మెంట్లు, ఆదాయం కూడబెట్టుకోవడం, రాబడిగా అన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎక్కడ తక్కువ రేటుకు వస్తుంది, ఎక్కడ కొంటే రేపు రేటు పెరిగిపోద్ది, ఎక్కడున్నాయి మనం అదే వెతుకులాట. అపార్ట్మెంట్లు కొనాలి, ఇళ్ళు కొనాలి, పొలాలు కొనాలి, బంగారం కొనాలి, కొనాలి 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 అని అంటాడు. పొలాలు స్థలాలు కూర్చుకోవడానికి ఇది సమయమా? గహజే ఇది సమయమా? ఇది సమయమా? 2వ రాకడ సూచనలు కనబడతా ఉన్నాయి. నీ కళ్ళ ముందే ధనవంతులు, మా ధనం మాకేమి చేయలేకపోయిందని చెప్పేసి కింగ్ఫిషర్ అధినేత ఏమైపోయాడు, పరార్. ఎంతమంది ధనవంతులు తలకిందులైపోతున్నారు. అది ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మనకేం పాఠాలు నేర్పిస్తున్నారు. భూలోకం అంతటిని సంపాదించుకోవడం పరిగెట్టిన అలెగ్జాండర్ 2 చేతులు పైకి పెట్టించి చూపించి 2 చేతులు నీకు ఏం చెప్తున్నాయి? అవన్నీ మనకు తెలుసు. ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, వెర్ ఈజ్ యువర్ సేవింగ్, హౌ మచ్ యు హ్యావ్ సేవ్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ధనవంతుడిగా ఉన్నావా? ఎక్కడ సంపాదించో, ఎక్కడ కూర్చోబెడుతున్నావు, ఎక్కడ దాచిపెడుతున్నావు, దేని కొరకు నీకు తాపత్రయం? ప్రభు అడుగుతున్న ప్రశ్న, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ యవనస్తుడికి ఎంత ఆశ అంటే దేవుని దగ్గరే నేను ఉండాలి, పరలోకంలోనే నేను ఉండాలి, నా ఆత్మ రక్షించబడాలి, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అన్నది తాపత్రయం. ప్రభు కోసం విన్నాడు, ప్రభువే నేను ఎక్కడికి వెళ్తానో చెప్పగలడు, నా డెస్టినేషన్ ఎక్కడికి, నా డెస్టినేషన్ ఏంటో ప్రభువే ప్రూవ్ చేయగలని చెప్పి చాలా తాపత్రయంతో చాలా ఆశతోటి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చాడు ప్రభు అని అంటాడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో. అతడు వచ్చాడు ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి, ఆజ్ఞలు పాటించినాయనా అన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళిపోతానా అన్నాడు ప్రభు. ఆ యవనస్తుడు ధనవంతుడు కాబట్టి అతని వైపు తిరిగి ఇలా అన్నాడు 21వ వచనం. అందుకు యేసు, నీ పరిపూర్ణ ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పారు. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. 23వ వచనం. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరలోకం కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి, డబ్బు కావాలి అని అంటాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు, ఉండకూడదు. రెండూ కావాలంటే కుదరదు, అది పెద్ద మోసం. దేవుడి దగ్గరికి రండి, మీకు ఆస్తి వస్తుంది. దేవుడి దగ్గరికి రండి, మీ పొలాలు, మీకు స్థలాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు, మీకు అన్ని నా లాభాలే. పెద్ద మోసం, పెద్ద మోసం. మోసకరమైన మాటలు ప్రభు అంటున్నాడు, నీకున్నది అమ్మి నా సేవలను వాడు, నువ్వు కూడా వచ్చి నా సేవలను వాడుబడు, అప్పుడు నీకు పరలోకం గ్యారంటీ. అవేమీ చేయకుండా పరలోకం గ్యారంటీ అని చెప్పి పాస్టర్ మాట నమ్మవా? మోసపోయావు, మోసపోతావు. ప్రభు చెప్తున్న మాట, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. లూకాసువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. లూకాసువార్త 16వ అధ్యాయము లూకాసువార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు అన్నాడు. ప్రభు అన్నాడు, అక్షయ ధనాన్ని సంపాదించుకో, క్షయమైపోయే ధనాన్ని కాదు, రంగు నోట్లు కాదు, చిరిగిపోయే నోట్లు కాదు, పాడైపోయే నోట్లు కాదు, వాల్యూ మడిపోయి రూపాయి తలకిందులైపోతుంది, ఈ డబ్బు కోసం ప్రాకులాడొద్దు, అక్షయ ధనాన్ని సంపాదించుకో. ఇక్కడున్న ధనాన్ని పరలోకంలోకి ఎలాగ డైవర్ట్ చేయాలి, ఈ ధనాన్ని పరలోకంలో ఎలా సేవ్ చేసుకోవాలి? ప్రభు మాట్లాడుతున్నాడు అమ్మి ధర్మం చేయండి, అమ్మి దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో, ఆత్మల సంపాద కొరకు ఏదైతే నువ్వు ఖర్చు పెడతావో, సువార్త ప్రకటన కొరకు దేనైతే నువ్వు ఖర్చు పెడతావో, లేని వారి కొరకు నువ్వెంతైతే ఇస్తావో, అదంతను ఖర్చు అని అనుకుంటున్నావు, అది పరలోకపులో పొదుపు చేయబడుతుంది. దానికి ఇంట్రెస్ట్ మనం చెప్తున్నాగా 10% ఇట్లా కాదు, ఆయన ఇంట్రెస్ట్ 100 రెట్లు అని ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. పిల్లరా, అర్థం చేసుకుందాం. ఆయన ఆ యవనస్తుడితో మాట్లాడుతున్నాడు, నీకు కలిగింది అమ్మి బీదలకు, పరలోకంలో నీకు ధనం అవుతుంది. కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, అది మీకు పరలోకంలో ధనంగా మార్చబడుతుంది. అందుకే పరలోక ధనం కొరకు ఆయన మాట్లాడుతూ అది జీవ కిరీటానికి కారణమవుతుంది, అది అక్షయ కిరీటానికి కారణమవుతుంది, అది నీతి కిరీటానికి కారణమవుతుంది, అది మహిమ కిరీటానికి కారణమవుతుంది. జాన్ వెస్లీ భక్తుని జీవితంలో ఒక మాట చెప్పాలి, ఆయన ఇంగ్లాండ్ ఉజ్జీవానికి గొప్ప ఉజ్జీవకర్తగా ఉన్నాడు. జాన్ వెస్లీని బట్టి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. థియేటర్లు మూసివేయబడ్డాయి, వైన్ షాపులు మూసివేయబడ్డాయి, అనేక మంది తమ జీవితాలను మార్చుకున్నారు. అంత ప్రభావం చూపించిన జాన్ వెస్లీ జీవితం సీక్రెట్ ఏంటంటే, ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన జీతం $30, ఆ $30 $28 ఆయన ఖర్చు కోసం వాడుకునేవాడు, $2 దేవుని పరిచర్య కోసం వాడేవాడు. జాన్ వెస్లీ నమ్మకత్వాన్ని బట్టి తక్కువ కాలం దేవుడు ఆ అతని జీవితాన్ని డబుల్ చేశాడట. $30 $60 అయ్యే ఎల్బీస్ అంటారు, 60 LBs అయ్యే. 60 LBs అయినప్పుడు జాన్ వెస్లీ 28 LBs తోటి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. 30 LBs వచ్చినప్పుడు 28, 60 వచ్చినప్పుడు 28, ఇప్పుడు 60 వచ్చినప్పుడు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు అతను ఖర్చు పెడుతుంది 32 LBs. ముందు 2 ఖర్చు పెట్టాడు, ఇప్పుడు పెరిగింది ఉంది కదా, ఇప్పుడు 2 4 చేయలేదు కానీ 32 ప్రభు కొరకు, 28 తన కొరకు. కోల్గేట్ కంపెనీ ఈరోజు ప్రపంచం అంతా విస్తరించింది. దానికి కారణం ఏంటంటే, కోల్గేట్ ప్రారంభించినప్పుడు విలియం కాల్గేట్ ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే 10% ప్రారంభించాడు ప్రభు సువార్త కొరకు ఖర్చు పెట్టడం. ఈ రోజు కాల్గేట్ కంపెనీకి వస్తున్న ఆదాయంలో 90% మిషన్స్ కొరకు, సువార్త కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు దేవుడు. అందుకే కాల్గేట్ కంపెనీని అంతగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. పిల్లరా, వెర్ ఈజ్ యువర్ సేవింగ్స్? ఎక్కడ మీ ఆదాయాన్ని దాచిపెట్టుకుంటున్నారు? ఎక్కడ మీరు సమకూర్చుకుంటున్నారు? ఏది నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనం అడుగుతుంది, మీకు హెవెన్లీ బ్యాంక్ అకౌంట్ ఉందా? మీరు పరలోకంలో అక్షయ ధనాన్ని సంపాదించుకుంటున్నారా? మీరు రేపు రాకడ దిన ముందు మీ కొరకు దేవుని ఎడల ధనవంతులుగా కనబడతారా? మీ కొరకు మీరే ధనవంతులుగా దేవుని ముందు కనబడతారా అన్నది ప్రభు మన ముందున్న ప్రశ్న. అందుకే మత్తయి సువార్త 6:19-20 వచనాల్లో, భూమి మీద వద్దు, పరలోకంలో దాచుకోండి. పరలోకంలో దాచుకున్నావా, అక్కడికి దొంగ రాడు, చిమ్మడి కొట్టువేయదు, తుప్పు తినివేయదు. అక్కడ గ్యారంటీ ప్రభు ఇస్తున్నాడు. 21 వచనం అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అన్నాడు. నీ ధనం ఎక్కడుండును అక్కడే నీ హృదయం ఉండును. మర్చిపోద్దు, నేను పరలోక సంబంధం అని చెబుతూ భూమి మీద నువ్వు డబ్బు కూర్చుకున్నావంటే నీ మాట అబద్ధం. నేను పరలోకానికి వెళ్ళడానికి ఆశపడుతున్నాను అని చెబుతూ భూమి మీద స్థలాలు పొలాల కొరకు పాకులాడుతున్నావంటే నీ మాట అబద్ధం. నువ్వు పరలోక సంబంధమైతే నీ ధనం పరలోకంలో ఉండాలి. నువ్వు భూమి మీద కూర్చుకుంటున్నావంటే నువ్వెంత మాత్రమూ పరలోక సంబంధవి కావు అని చెప్తున్నాడు. ఆయన బ్రతకొద్దు, ఆయన తినొద్దు, పిల్లలకు ఫీజులు కట్టొద్దు, పిల్లలను పోషించుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ ఎక్కడ సమకూర్చుకున్నావు? ఎక్కడ దేని కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు? అందుకే ప్రభు నువ్వు తర్వాత చదవండి, సమయం కాదు చెప్పలేను. కానీ 6 అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందమా. మీ దేవుడు మీకుండగా దేని కొరకు మీకు చింత, దేని కొరకు మీ తాపత్రయం? ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించలేనా, నేను మిమ్మల్ని పోషించలేనని ప్రభు సూటిగా అడుగుతున్న ప్రశ్నలు మనం 6 చూడగలుగుతాం. కానీ ఉదయకాల సమయంలో ప్రభు 3 చెప్పారు, భూమి మీద కూర్చుకోవద్దు, 2 పరలోకంలో కూర్చుకోండి, 3 నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుకుంటున్నావో రేపు నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. పరలోకంలో కూర్చుకుంటున్నావా, పరలోకానికి ప్రభు అనుమతిస్తాడు. భూలోకంలో కూర్చుకుంటున్నావా, భూలోకానికి పాతాలానికి పరిమితం అవుతుంది తప్ప పరలోకానికి అనుమతి లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నా, హృదయ వైఖరి ఎట్లా ఉంది అని తెలియాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేయచ్చు. మీరు ఎక్కడ దాచిపెడుతున్నారో దాన్ని బట్టి మీ హృదయ వైఖరి అదే చెప్తా ఉంది. నువ్వు పరలోక సంబంధవా, భూలోక సంబంధవా? ఉదయకాల సమయంలో ప్రభు మన ముందు మాటను బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదిమ సంఘం ఏ మాదిరి చూపించింది? చర స్థిరాస్తులు నమ్మి ఆ దేవుని రాజ్యం కొరకు వారు ఖర్చు పెట్టిన వారిగా ఉన్నారు. పౌలు భక్తుడు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను, నాకు కలిగిన వాటన్నింటిని పెంటగా ఎంచుకుంటున్నాను. ప్రభు మాటలు మనం వింటా ఉన్నాం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎంప్లాయీస్ గా మనల్ని ఉంచాడు, ప్రభు మన అవసరతలన్నీ తీర్చుకోవడానికి జీతాలు ఇస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, పరలోకంలో నువ్వేమన్నా కూర్చుకుంటున్నావా? దేవుని రాజ్యం కొరకు నువ్వేమన్నా చేయగలుగుతున్నావా? దేవుని రాజ్యం కట్టడంలో నువ్వు భాగస్వామిగా ఉన్నావా? రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు బలా మంచి దాసుడా అంటాడా, వెర్రివాడా అని పిలుస్తాడా? మన ముందు ప్రశ్నలుండగా అవకాశం ఉండగానే సరిదిద్దుకుందాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించను గాక.